The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొన్న ఇదేంటి మన పాకిస్తాన్లోనే ఉన్నాడు దావూద్ అని చెప్పి వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు కదా. సడన్గా ఎందుకు వాళ్ళకంత జ్ఞానోదయం అయిందంటారు? మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం మీ మాట? ఏ రోజన్నా అసలు వాళ్ళు కనీసం ఎస్ అవును అన్న టెక్నాలజీ కాదు కదా, కనీసం దాని గురించి ఒక్క మాట మాట్లాడాలి. ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్లకి, తర్వాత ఏమో అన్ని రకాలుగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడాను బాధ్యుడైనటువంటి, అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్ని విధాల, అసలు డి కంపెనీ అని చెప్పి ఆర్జీవి తీసిన సినిమాలు వాటిల్లో కూడాను మనం ఏదో పెద్ద, అంటే ఆర్జీవి బేసిక్గా ఏదైతే చెడు ఉంటుందో దాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తాడో అది వేరే విషయం. ఇక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఎంతోమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా పట్టుకోలేకపోయారు, పట్టుకున్నా కొన్నిసార్లు ఏమో సాక్ష్యాలు లేక వదిలేయాల్సి వచ్చింది, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. సడన్గా ఇప్పుడు ఏమైందో తెలియదు. దావూద్ ఇబ్రహీం ఇల్లు కరాచీలో ఉన్నట్టు, అతడి మీద ఆర్థిక ఆంక్షలు విధించినట్టు పాకిస్తాన్ లేటెస్ట్గా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేసింది. అఫ్కోర్స్ ఇదేం కొత్త నోటిఫికేషన్ కాదు అని పాకిస్తాన్ ఎక్స్టర్నల్ ఫారిన్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్నారు. ఆగస్ట్ 18th జారీ అయిన ఒక నోటిఫికేషన్ గురించి అక్కడ లోకల్ జర్నలిస్టులతోటి పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ మాట్లాడినప్పుడు, పాకిస్తాన్ 2020 ఆగస్ట్ 18th జారీ చేసిన ఒక ఎస్ఆర్ఓ, అంటే ఇది ఒక చట్టబద్ధమైన నోటిఫికేషన్ అన్నమాట, అది చాలా పక్క సమాచారంతో ఉంది. అంతకుముందు జారీ చేసిన ఎస్ఆర్ఓని కూడా ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇచ్చాము, అందుకనే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ నిషేధిత చర్యల్లో ఎలాంటి మార్పులు ఉండవు అన్నాడు. మరి ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలో తాలిబాన్, ఐఎస్, అల్ఖైదాల ప్రస్తుత స్థితిని చూపించడానికి 2020 ఆగస్ట్ 18th రెండు సంయుక్త ఎస్ఆర్ఓలు జారీ చేశారు. అప్పుడప్పుడు ఈ ఎస్ఆర్ఓలు అలా రిలీజ్ అవుతుంటాయి, అంటే ఏంటంటే మేము ఉన్నాము, మేము బాగానే పట్టించుకుంటున్నాము, మాకేమి, వీఆర్ నాట్ ఎంటర్టైనింగ్ ఇట్, ఈవెన్ వీఆర్ ద సఫరర్స్ అని ఏదో అలా చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటివి రిలీజ్ చేస్తూ ఉంటారు. అదేదో సినిమాలో అంటారు కదా, భగవంతుడు కూడా తన ఎగ్జిస్టెన్స్ని చెప్పడం కోసం అని చెప్పి అప్పుడప్పుడు వినాయకుడు పాల్దవుతాడు అట్లా అని, ఆ టైప్లో అన్నమాట. భగవంతుడి ఎగ్జిస్టెన్స్ గురించి ఇలాంటి నిరూపణలు ఏం చూపించక్కర్లా, అలాగే అక్కడే ఉన్నారు వీళ్ళు అని చెప్పడానికి కూడా ఇలాంటి వీళ్ళు మధ్య మధ్యలో ఏం స్టేట్మెంట్లు పాస్ చేయక్కర్లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిందే అది. అఫ్కోర్స్ ఈ పోలిక ఆ పోలిక కరెక్ట్ కాదు, బట్ సడన్గా తట్టింది కాబట్టి చెప్తున్నాను. అలాగే ఈ చట్టపరమైన అవసరాలు అంతర్జాతీయ బాధ్యతల ప్రకారం విదేశాంగ శాఖ ఈ ఎస్ఆర్ఓస్ని ప్రచురిస్తూ ఉంటుంది. లాస్ట్ టైము ఒక ఎస్ఆర్ఓని 2019 వాళ్ళు రిలీజ్ చేశారు, అందులో ఏమీ ఉండదు. జస్ట్ ఏంటంటే ఇదిగో అంతకుముందు తెలిసిన విషయాన్నే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ టైప్లో, అంతకుముందు మనకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని, వాళ్ళకు కూడా తెలిసిన విషయాన్ని, ఆల్రెడీ వాళ్ళ ఎస్ఆర్ఓలో చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తారు. ఈ ఎస్ఆర్ఓలో ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిషేధించినటువంటి వ్యక్తులు, సంస్థలు, వాటికి సంబంధించిన సమాచారము ఉంటుంది. మీడియాలో ఏంటంటే కొన్ని వర్గాలు ఈ రిపోర్ట్ ద్వారా ఏదో పాకిస్తాన్ ఏదో కొత్త ఆంక్షలు విధించింది అన్నట్టు కథనలు నడిపిస్తూ ఉంటాయి, బట్ అది కరెక్ట్ కాదు. ఎస్ఆర్ఓని చూపిస్తూ వాళ్ళ దేశంలో కొంతమంది ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించింది అని మామూలుగా మనం మీడియాలో చెప్తే మటుకు వాళ్ళు అసలు ఓ అది ఏం కరెక్ట్ కాదు అది ఇదని మళ్ళీ వాళ్ళే అంటారు. ఫస్ట్ పాయింట్, స్టేట్మెంట్ అసలు రిలీజ్ చేసేదే వాళ్ళు, ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదే వాళ్ళు. మనం ఇక్కడ మామూలుగా మన మీడియాలో ఏదైనా చెప్తే, ఆఫ్కోర్స్ ఒకటి చెప్పాలంటే మన మీడియాలో ఇప్పుడు చెప్పేది కూడా కొత్తదేం కాదు, అరగంట అరగంట కథనాలు వేసి దావూద్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది, దావూద్ గురించి విషయం బయటపెట్టిన పాకిస్తాన్ ఈ టైప్లో వేస్తారు తప్ప మనకు ఆల్రెడీ తెలిసిందే, వాళ్ళకి తెలిసిందే, మళ్ళీ మనం ఒకవేళ వీళ్ళు ఇట్లా రిలీజ్ చేశారు ఒక ప్రెస్ స్టేట్మెంట్ అంటే మటుకు అవన్నీ నిరాధారము కల్పితము, మేము ఆ ఉద్దేశంతో అనలే, తన ఇల్లు మాత్రమే ఉంది కానీ తనిక్కడ లేడు, ఇలాంటివి ఏవో ఒక పులిహార కబుర్లు చెప్తారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈ మధ్య ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ భద్రతా మండలి ఏ వ్యక్తులు సంస్థల ఆర్థిక కార్యకలాపాలు వాటి వాళ్ళ పర్యటనలు వాటి మీద నిషేధం విధించిందో ఆ వ్యక్తులు ఆ సంస్థల ఆస్తులు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జప్తు చేస్తున్నాము అని చెప్పింది మాత్రమే అంతే. ఇంతకు ముందు కూడా మేము అసలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి మేము సపోర్ట్ చేయము, మేము ఫినాన్షియల్లీ అసలు వాళ్ళకి ఏమీ ఒక అండగా నిలవము అది ఇది అని లక్ష రకాలు చెప్పారు. ఏమైంది? ఇది అంతే. ఇక 2018 జూన్లో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టినటువంటి ప్యారిస్లో ఉన్న ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF, అది పాకిస్తాన్ 2019 లోపు సదరు సంస్థలు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే కనుక ఇంకా గ్రే కూడా కాదు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తామని చెప్పింది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే ముందు అసలు ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు ఏం రిలీజ్ చేశారనేది తెలుసుకుంటే మనకి దాన్ని బట్టి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. దావుద్, ఇబ్రాహిం, కస్కర్ ఇలా కొంతమంది కొన్ని పేర్లు ఇచ్చారన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 26 డిసెంబర్ 1955. అంటే తన పేర్లే ఇవన్నీ, దావూద్ ఇబ్రాహిం కస్కర్ అనేది. తను ఇండియా నంబర్ ఏంటి, పాన్ నంబర్ ఏంటి, ఇష్యూ ఎక్కడి వరకు అయింది ఏంటి, ఇవన్నీ మొత్తం అంతా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారన్నమాట. సరే, జూన్ 4, 1985 పాస్పోర్ట్ నంబర్స్ ఎన్ని ఒకటి ఇష్యూ చేశారు, అంటే ఇండియా నంబర్ ఒకటి ఉంది, ఆ తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ సబ్సిక్వెంట్లీ రీవోక్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మళ్ళీ ఎన్నెన్ని పాస్పోర్ట్లు జద్దావి, తర్వాత దుబాయ్వి, ఇవన్నీ కూడా అంటే మిస్యూజ్ చేసినవి ఎన్నెన్ని పాస్పోర్ట్లు ఉన్నాయో వాటి అన్నిటివి ఒక నంబర్లు, అవి ఎప్పుడెప్పుడు ఇష్యూ చేశారు, అలాగే నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబరు, పాకిస్తాన్ కరాచీలో ఉన్నటువంటి వైట్ హౌస్ నియర్ సౌదీ మాస్క్ క్లిఫ్టన్ దగ్గర ఉన్నది, తర్వాత రకరకాలవి ఇంకా పలేటియల్ బంగ్లా ఇన్ ద హిల్లీ ఏరియా ఆఫ్ నూరాబాద్ ఇన్ కరాచీ, ఇలా రకరకాల అడ్రస్లు పాస్పోర్ట్ నంబర్లు అవన్నీ కూడాను ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. అందులో అన్ని అడ్రస్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? అసలు పాస్పోర్ట్లు కానీ అడ్రస్లు కానీ ఎన్ని ఉన్నాయో, ఒక మనిషికి అన్ని పాస్పోర్ట్లు నేను ఎక్కడ చూడాల. అందుకే చూడండి, ఎవరైనా ఫోన్ నెంబర్లు మారుస్తుంటే కూడాను ఎందుకురా ఊరికే దాదు ఇబ్రాహింలాగా ఇన్ని నెంబర్లు మారుస్తూ ఉంటాయి, ఏ ఒక నెంబర్కి స్టిక్ అవ్వలేవా అని తిడుతూ ఉంటారు చూసారా, అదనమాట ఇట్లాంటి వాళ్ళని చూసే. ఇక పాకిస్తాన్ విదేశాంగ శాఖ జారీ చేసినటువంటి జాబితాలో 1993 ముంబై బాంబ్ పేలుళ్ళ ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రాహిం అడ్రస్ని క్లిఫ్టన్ వైట్ హౌస్ అని ఉంది అని పెట్టారు. అది కాకుండా కరాచీలో దావూద్ పేరుతోటి ఇంకో రెండు అడ్రస్లు కూడా ఉన్నట్టు అందులో చెప్పారు. అండ్ దాంతోపాటు దావూద్ ఇబ్రాహింకి ఉన్న పేర్లు ఆ లిస్టులో పెట్టారు. అతడు మహారాష్ట్రలోని రత్నగిరిలో పుట్టాడని, అతనికి ఇండియన్ పాస్పోర్ట్ ఉండిందని, దాన్ని రద్దు చేశారని, అవన్నీ కూడా అందులో ప్రస్తావించారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఆగస్ట్ 18 నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, అంటే అందులో ఆ నోటిఫికేషన్లో 88 తీవ్రవాద సంస్థలు వ్యక్తులకు సంబంధించిన రకరకాల డీటెయిల్స్, వాళ్ళ మీద విధించిన ఆర్థిక ఆంక్షలు, వాటికి సంబంధించిన సమాచారం ఉంది. వాటిలో జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళందరూ అక్కడే ఉన్నారండి. ఇక దావూద్ ఇబ్రాహిం చిరునామాకు సంబంధించిన వార్తలు అలా బయటికి రాగానే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్గా బాగా అసలు మామూలు చర్చలు జరగల ట్వీట్ల మీద ట్వీట్లు వచ్చేసినాయి. సర్జికల్ స్ట్రైక్ వక్త్ ఫిర్సే ఆగయా అని మంజరి యశ్వంత్ అనే వాళ్ళు ట్వీట్ చేశారు. తర్వాత ఇంకా చాలా చాలా, ఒకటే ఏంటి, జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్ మాత్రం పాకిస్తాన్ ఇందులో కొత్తగా ఏం చెప్పలేదు, పాకిస్తాన్ పిఆర్ ఎక్సర్సైజ్ చూసి మోసపోవద్దు, అసలు నిజం ఏంటంటే పాకిస్తాన్లో వీళ్ళంతా సూపర్గా జలసాలు చేస్తున్నారు అంతే, దావూద్ ఇబ్రాహిం కరాచీలో ఉంటున్నాడని ఎప్పటి నుంచో ఇండియా చెప్తుంది, కానీ లేదు మా దగ్గర ఏం లేడు, ఉంటే మేము అసలు ఊరుకుంటామా అన్న టైప్లో ఏమో ఊరికే ఆ వాదనని కొట్టిపారేస్తూ వచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు దావూద్ ఇబ్రాహీం మీద ముంబై బాంబు పేలుళ్లతో పాటు హవాలా కిడ్నాపింగ్ లాంటి బోలెడు కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడేమో అడ్రస్ కూడాను తెలిసింది. మరి వెళ్ళేమో మన వాళ్ళు ఏమన్నా వాళ్ళు కనీసం యాక్షన్ తీసుకుంటారా? లేదు. అసలు ముంబై బాంబు పేలుళ్ళలో అయితే 257 మంది చనిపోయారు, 700 మంది దాకా గాయపడ్డారు. ఎక్కడన్నా చిన్న కొంచెమన్నా కనీసం చీమగొట్టినట్టన్నా ఉందా? మరి ఇప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా అక్కడే ఉన్నాడని. మరి ఇప్పుడు ఏం చేయగలరు? ఏమీ చేయరు. కనీసం ఆర్థికపరమైన ఆంక్షలు పెడుతున్నామని అన్నారు, కానీ అది కూడా వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించరు. ఏదో సామెత చెప్పినట్టు ముందర మనకు కనపడడానికేమో మేము అసలు ఆర్థిక ఆంక్షలు పెట్టాము, మేము వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయము అంటారు. వెనకాల నుంచి మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళకి ఇస్తూనే ఉంటారు అంతే తప్ప అంతకు మించి ఇంకా వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇవన్నీ ఏంటంటే పేపర్లు వేస్ట్ తప్ప, ఆ స్టేట్మెంట్ని రిలీజ్ చేయడానికి ఏదైతే పేపర్ ఉందో అది వేస్ట్ తప్ప అంతకు మించి ఇంకా అసలు ఎటువంటి ప్రయోజనము లేదు. మనమే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి తప్ప. సరే, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవాళ అసలే నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళకి సంబంధించిన మీటింగ్ అయింది కదా, ఎవరిని పెట్టాలి అధ్యక్షులుగా అని. ఎందుకంటే సండే రోజు సోనియా గాంధీ రిజైన్ చేసింది కదా, సో దానికి సంబంధించి కూడా మాట్లాడతాను. బట్ ఈ చిన్న విరామం తర్వాత
చిన్న మనసే ముద్దు
అంది అందని అందమే ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక చిన్న మనసే ముద్దు
అంది అందని అందమే ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే
అడగకజిచ్చిన మనసే ముద్దు ముద్దు. నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి పులిపించే నీ కిలిపి పలుకులు చిటికెడు ముద్దు పొగడి పొగడి పులిపించే నీ కిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. చకచకలాడే పిరుదులు దాటి జడను చూస్తే తెలాసి ముద్దు చకచకలాడే పిరుదులు దాటి జడను చూస్తే తెలాసి ముద్దు
కలకాలం కలదాటు అమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు కలకాలం కలదాటు అమ్మనే
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చలి నవ్వు గంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు నువ్వు నేను ముద్దుకు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అంది అందని అందమే ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
హాయ్ నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ ఎంతగా ఎదిగింది సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు కరెంట్ అఫైర్స్ టెక్నాలజీ సినిమాలు ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు పాటలు విశ్లేషణలు చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
చలాకీ చలాకీ మాటలతో మీరు కోరుకున్న పాటలతో విప్పండి అంటూ పొడుపు కథలతో కడుపుబ్బా నవ్వించే జోకులతో అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చాకీ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి మామూలుగా అయితే కాంగ్రెస్కి ఎవరు అధ్యక్షులు అని అంటే ఆబ్వియస్లీ అందరికీ వచ్చే పేరు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న దాంట్లో రాహుల్ గాంధీ అంటారు బట్ రాహుల్ గాంధీ అంత సమర్థుడా కాదా అనే విషయం మీద వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఎవరు ఊహాగానాలు వాళ్ళకు ఉన్నాయి అండ్ దాని గురించి నేనేమీ మాట్లాడను కానీ మొన్న టెంపరీ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ టెన్యూర్ అయిపోయింది 1 ఇయర్ ఉంటానని చెప్పారు సో 1 ఇయర్ పదవీకాలం ముగిసింది సో ఇప్పుడు పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది అని అనుకొని మళ్ళీ ఇగో నిన్న కూర్చొని మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళు ఎవరు చేపట్టాలి అనే విషయం మీద మీటింగ్ పెట్టుకున్నారు అయితే ఈ సందర్భంలో నాకు ఒక విషయం తెలిసింది ముందు దాని గురించి పంచుకుందామని చెప్పి అంటే కాంగ్రెస్లో అసలు ఎలా ఉంటుంది ఏంటనే విషయానికి వస్తే ఇందిరాగాంధీ మేనత్త భయంతో క్యాబినెట్లోకి వచ్చిందంట మేనత్త విజయలక్ష్మి పండిట్ పోటీకి వస్తారనే భయంతో ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో తండ్రి జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత తెచ్చిపెట్టిన కన్నీటి తడి ఆ రకముందే ఇందిరాగాంధీ చేరినట్టు ఒక బుక్లో రాశారు ఆ విషయం తను బ్రతికున్నంత కాలంలో సన్నిహితంగా మెరిగినటువంటి జనకరాజ్ జై చెప్పాడు ఫస్ట్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయిపోయిన తర్వాత తన కూతురు ఇందిరా ప్రియదర్శిని ఆ పదవిని చేపడతారని అంతా అనుకున్నారు బట్ అలా జరగల నిజానికి నెహ్రూ మరణం నాటికి ఇందిరాగాంధీ రాజకీయాలకి దూరంగా ఏం లేరు అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని మేనత్త విజయలక్ష్మి పండిట్ ఎక్కడ తన్నుకుపోతుందో అన్న భయంతో ఇందిరాని కేంద్ర మంత్రిని చేసింది అని జై చెప్తున్నారు యూనివర్సల్ లా పబ్లిషింగ్ కంపెనీ సంస్థ ప్రచురించిన స్ట్రోక్స్ ఆన్ లా అండ్ డెమోక్రసీ అని ఒక బుక్ ఉంది ఈ స్ట్రోక్స్ ఆన్ లా అండ్ డెమోక్రసీ అనేది అసలు అంటే మొత్తం అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిటిక్స్ గురించి క్లియర్గా రాశారు అందులో ఆ బుక్ చదివిన తర్వాత అసలు అంటే వీళ్ళ రాజకీయాలు ఇవి ఎలా ఉంటాయనే దాని మీద ఒక పర్ఫెక్ట్ పిక్చర్ వస్తుంది ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అందులో ఉన్నాయి ఒకవేళ ఇందిరా గనక ఒప్పుకోకపోతే విజయలక్ష్మి పండిట్ని క్యాబినెట్లోకి తీసుకోవాలి అని శాస్త్రి గారు భావించారని జై అనాలిసిస్ అయితే ఒక విషయం ఇక్కడ వాళ్ళు అనుకున్నారు సరే ఓకే, కానీ ఈ లోపే మనము ఆ స్థానంలో కొంచెం గట్టిగా గనక ప్రయత్నిస్తే రేపు పొద్దున సెకండ్ పర్సన్గా మనం ఎదగగలము అని ఆవిడకి అప్పట్లోనే అనిపించింది అంటే అర్థం చేసుకోండి. అంత చిన్న వయసులోనే నెహ్రూ అస్థికలని అలహాబాద్ నదిలో కలిపేసి వచ్చిన వెంటనే శాస్త్రి గారి నుంచి ఇందిరాగాంధీకి ఇన్విటేషన్ అందించింది అని ఆయన రాసుకున్నారు అందులో. అండ్ ఆ ఘట్టానికి తానే సాక్షి అని కూడా జై ఆ పుస్తకంలో రాశారు. శాస్త్రి గారు ఇందిరాగాంధీ అలహాబాద్ నుంచి ఢిల్లీకి కలిసి ప్రయాణించారట. అప్పటికే ఆయన ప్రధానమంత్రి. తన మంత్రివర్గంలో చేరాలి అని అంటూ హఠాత్తుగా శాస్త్రి ప్రతిపాదించారు. అప్పటిదాకా ప్రశాంత వదనంతో ఉన్న ఇందిర ముఖం ఒక్కసారిగా జేగురించింది. తండ్రి పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న టైంలో అలా అడిగేసరికి ఆవిడ తట్టుకోలేకపోయిందంట. శాస్త్రి గారి మీద విరుచుకు పడిందట, చెడామడా వాయించేసిందట. ఆ తర్వాత ఆయన్ని దాటుకుని పెద్ద పెద్ద అడుగులతో ముందుకెళ్ళిపోయిందట. ఇంకొక అంటే ఈయన జై అక్కడే ఉన్నారు కదా, సో ఇంకొకళ్ళు చూస్తూ ఉండగా ఇలా జరిగినందుకు తప్పక శాస్త్రి గారి మనసు మనస్తాపం చెంది ఉంటుంది అని రాసుకున్నారు. సరే, లాల్ బహదూర్ శాస్త్రి గారికి చివాట్లు పెట్టిన ఇందిరాగాంధీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన క్యాబినెట్లో చేరిపోయారు. మరి ఎలాంటి కాన్సిక్వెన్సెస్లో, అసలు ఏం జరిగింది, ఏ సిచ్యువేషన్లో, అసలు ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఎలా జరిగింది అనేది జై మాటల్లోనే చెప్తాను. ఇందిర అలా వెళ్ళిపోయిన కొద్దిసేపటికి శాస్త్రి గారు తేరుకున్నారు. ఇందిరాగాంధీ గనక అంగీకరించనట్టయితే విజయలక్ష్మిని క్యాబినెట్లో తీసుకోవాల్సి ఉంటుంది అని తనలో తానే గొణుక్కున్నాడు. ఆ విషయాన్ని ఈ జై ఇందిర చెవిన వేశాట. మంత్రి పదవికి ఇందిరాగాంధీ అన్ని విధాల అర్హురాలు అని భావించాట. ఎప్పుడైతే విజయలక్ష్మి పేరు విన్నారో ఇందిరాగాంధీ వైఖరి అనూహ్యంగా మారిపోయిందట. శాస్త్రి గారిని కలవడానికి ఏర్పాటు చేయాలి అని తను కోరిందట. స్వయంగా తనే శాస్త్రి గారికి ఫోన్ చేశారట, మీ క్యాబినెట్లో చేరడం ఎంతో సంతోషదాయకం అంటూ తన అంగీకారాన్ని తెలిపారట. అప్పటి నుంచి శాస్త్రి గారు మరణించే వరకు ఇందిరాగాంధీ సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ జై అనే అతను తొలుత నెహ్రూ కార్యాలయంలో సుదీర్ఘకాలం పనిచేశాట. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఆంతరింగికుల్లో ఒకళ్ళుగా చాలా క్లోజ్గా మెలిగారట. ఆ తర్వాత కాలంలో తనతో చెడి ఇహ ఇందిరాగాంధీని చెడామడా విమర్శించడం స్టార్ట్ చేశారు. ఇలా అనేక ఒడిదొడుకుల మధ్య సాగినటువంటి తన రాజకీయ న్యాయ జీవితంలో చోటు చేసుకున్న చాలా చాలా కాన్సిక్వెన్సెస్ కలుసుకున్న వ్యక్తులు వాటి గురించి పిట్ట కథల్లాగా ఆ పుస్తకంలో ఉంటుంది. అలాంటి కథలు కొన్ని ఇంకా ఉన్నాయి ఆ బుక్లో. అమితాబ్ బచ్చన్ ఉద్యోగం కోసం అని చెప్పి ఇందిరాగాంధీని కలిశారట. ఆయన కోసం అప్పటి బెంగాల్ గవర్నర్ పద్మజా నాయుడికి లేఖ రాయాల్సిందిగా జై అక్కడ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చెప్పిందంట. అమితాబ్ బచ్చన్ కోసం బెంగాల్ గవర్నర్ పద్మజా నాయుడికి ఒక లెటర్ రాయండి, రికమెండేషన్ లెటర్ అని ఇందిరాగాంధీ జైకి చెప్పిందట. బెంగాల్లో ఎక్కడైనా ఒక తగిన ఉద్యోగం అమితాబ్ బచ్చన్కి ఇప్పించాలి అనేది ఆ లెటర్లో ఉన్నటువంటి ప్రిసైజ్ జిస్ట్. ఫలితంగా అమితాబ్ బచ్చన్ కోల్కతాలో తన జాబ్లో చేరిపోయాట. ఇక కూతురు ఇందిరాగాంధీకి అల్లుడు ఫిరోజ్ గాంధీకి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలను తొలగించి సఖ్యత కుదిర్చే పనిని నెహ్రూ ఎంఓ మథాయికి అప్పగించాట. ఇది ఆయన చేసిన అతిపెద్ద తప్పిదం అని అంటారు జై. ఎందుకంటే నెహ్రూ అప్పగించినటువంటి ఆ పనిని మథాయ్ అసలు పెద్దగా పట్టించుకోలేదుట. అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి పొరపొచ్చాలని తొలగించడానికి ఒక ఆనెస్ట్గా ఒక మంచి నిజాయితీగా ఒక కమిటెడ్ పర్సన్గా ఏమాత్రం ప్రయత్నించలేదు అని రాశాడు ఆయన. అలాగే ఇంకో పిట్ట కథ ఏంటంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రెండోసారి రాష్ట్రపతి కాకుండా ఇందిరాగాంధీ అడ్డుకున్నారంట. లాస్ట్ మినిట్లో జాకిర్ హుసేన్ పేరుని చిన్నగా తెరపైకి తీసుకొచ్చారంట. నిజానికి ప్రధానిగా ఇందిరాగాంధీని తీర్చిదిద్దిన ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలా ముఖ్యమైన వారు. మరి ఆయన్ని కాదని మరి ఎందుకు జాకిర్ హుసేన్ పేరుని తీసుకొచ్చారు అనే విషయం గురించి కూడా ఆ బుక్లో చాలా క్లియర్గా రాశారు. కుదిరితే గనక ఆ బుక్ను ఒకసారి చదవండి. ఎన్నెన్నో పిట్ట కథలు అండ్ ఎంతో ఒక ఏమంటారు ఒక ప్రతి ఒక్క సందర్భానికి తగ్గట్టుగా అంటే దానికి సంబంధించిన ఏదో ఊరికినే కాకమ్మ కబుర్లా కాకుండా బాగా రాశారు. స్ట్రోక్స్ ఆన్ లా అండ్ డెమోక్రసీ, చాలా బాగుంది ఆ బుక్. సరే, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను, ఆ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను.
నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని,
కన్నులలో దోచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి.
నన్ను దోచుకొందువటే వేసినావు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని,
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి.
నన్ను దోచుకొందువటే
to Mind Media, the voice of India.
Mind Media Twitter, తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది. కానీ ఈ నీలంపిట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల. ప్రతి బుధవారం మరియు శుక్రవారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు పాలిటిక్స్ అనే అంశంపైన మనం దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పరిణామాలు ఇతర అంశాలపైన మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా మీతో టచ్లో ఉంటాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు.
What's up my crazy listeners and crazy callers, andaru manchiga unnara? Nenu mi express raja shishank ochestuna malli ratcha lepanike mind media mana andar media la the voice of nation anukuntu iga same crazy topic lu crazy answer lu crazy metro punch lu are ek se ek joke lu teeskoni iga mottham craziness tho edadi gap tarata craziness ane medicine tho mee munduku vachestunna monday wednesday and friday 7:30 PM to 8:30 PM Indian Standard Time, ante 7 AM to 8 AM Pacific Standard Time. Late enduku download chesukondi mana Mind Media app ni. Iga all mix of fruit juice jenike US link chaithe 484-364-3471, India link chaithe 988-555-5672, Skype link chaithe mind.media ane user tho call chesukochu.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారేవి చిత్రం కార్యక్రమానికి. అసలు బేసిక్గానే ఎప్పుడైతే కాంగ్రెస్ ఫామ్ అయిందో, అంటే స్వతంత్రానికి ముందర నుంచే కాంగ్రెస్ ఉందన్నారు, ఆ తర్వాత రాజకీయం చేయడం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో, ఎందుకంటే కాంగ్రెస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న ఉద్దేశంతో, గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్ మైండ్స్ ఆర్ సమ్ కొంచెం దేశానికి మంచి చేయాలన్నటువంటి తాపత్రయం గల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కాంగ్రెస్ అన్న ఒక ఇదిగా స్టార్ట్ చేశారు. బట్ ఆ తర్వాత ఏమైంది, అది పూర్తిగా రాజకీయ ఇదిగా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో ఫ్రీడమ్ తర్వాత ఫస్ట్ ఇనిషియల్ ఒక 5-10 ఇయర్స్ వరకు బాగానే ఉండింది. ఆ తర్వాత ఎవరైతే వచ్చారో ఇంకా వాళ్ళు అదొక వారసత్వ పార్టీగా స్టార్ట్ చేశారు. ఇందిరాగాంధీ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓకే బాగుంది. అయితే తను ఎక్సెప్షనల్గా మంచి పనులు చేస్తుంది అని అనుకుని ఎవరైతే సెలెక్ట్ చేసి వాళ్ళు కొన్నిట్లో నిజంగానే చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండింది, అసలు మామూలుగా లేదు. అసలు అది ఎవరు కూడాను కాదనలేని సత్యం. కాకపోతే తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కొంచెం ఓన్లీ రాజకీయం మీద పదవుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిందో ఆ తర్వాత నుంచి మటుకు ఇక మామూలుగా లేదు. అంతా ఇంకా ఎంతసేపు ఒక వారసత్వ రాజకీయాల వైపే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. దానివల్లే తర్వాత ఇంకా అప్రతిష్టను మొదట కట్టుకుంది. ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ నిరంకుశత్వంగా పాలించిందని చాలామంది చెప్తారు. అంటే అప్పుడు నాకు తెలియదు కానీ ఓకే, అంటే నేను చదివినంత మటుకు, ఎందుకంటే కొన్ని కొన్ని పుస్తకాల్లో చూస్తే అసలు బాబాయ్ అనిపిస్తుంది. అందులో ఒక పుస్తకమే ఎంఓ మథాయ్ రాసిన రెమినిసెన్సెస్ ఆఫ్ ద నెహ్రూ ఏజ్. అది జవహర్లాల్ నెహ్రూ పర్సనల్ సెక్రటరీ ఎంఓ మథాయ్ రాసింది. దాంట్లో దారుణమైన డార్క్ సీక్రెట్స్ అన్నీ కూడా బయటపెట్టాడు నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించి. అందులో ఒక స్పెషల్ చాప్టర్ కూడా ఉంది షీ అనే పేరుతోటి. అది ఓన్లీ హర్ అంటే మథాయ్కి ఇందిరాగాంధీకి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి. అది విపరీతమైన కాంట్రవర్సీ కూడా అయింది. అసలు అసలు ఆ పుస్తకమే పెద్ద కాంట్రవర్షియల్ స్పేస్ ఆఫ్ ఒక ఏమంటారు దాన్ని, ఆ స్పేస్లోకి మనల్ని తీసుకెళ్తుంది. అంటే అన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అసలు ఒకటి రెండు కాదు, చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అందులో. అండ్ దాంట్లో 12 ఏళ్ల బాండ్ ఉంది ఇందిరాగాంధీతో అని రాశాడు మత్తయ్. ఇక ఇందిరాగాంధీ ఇంట్లో అది విపరీతమైనటువంటి ఒక డిస్టర్బెన్స్ని, ఒక రిపుల్స్ని క్రియేట్ చేసిందని రాశాడు తనకి ఇందిరాగాంధీకి ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి. ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకోవడమే అసలు జవహర్లాల్ నెహ్రూకి ఇష్టం లేదు అని మనం ఇదివరకు ఒకసారి చదివి ఉన్నాం. మరి అలాంటిది ఒకసారి రెండుసార్లు కాదు, మొత్తం ఒక 10 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉన్నప్పుడు, మరి అసలు ఆ పుస్తకం చదివితే అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ నిజంగా గనక అది నిజమైతే ఇందిరాగాంధీ మటుకు అంత ఈజీగా వదిలిపెట్టదు. ఓకే, అంటే తను ఇట్లా బయట పెడతాడు అన్న చిన్న క్లూ వచ్చినా కూడా తనైతే అసలు మరి అట్లా వదిలిపెట్టదు. మరి ఏమో తెలియదు, తన గురించి నేను చదివిన దాన్ని బట్టి చూస్తే మటుకు కొన్ని ఎక్సెప్ట్స్ ఉన్నాయి తన బుక్లో, తన రిలేషన్ విత్ ఫిరోజ్ గాంధీ ఎలా ఉండేది, ఆ తర్వాత కొన్ని హిక్అప్స్ రావడం వల్ల, ఆ తర్వాత మన ఇందిరాగాంధీ మత్తయ్యకి ఎంత దగ్గరైంది, ఇలా అన్నమాట రకరకాలు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకము మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరి గురించి రాసినా కూడా ఇందిరాగాంధీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడనే చెప్పాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ పుస్తకం రాసిన కొత్తల్లో తను చెప్పినటువంటి ఏ ఇన్ఫర్మేషను కూడాను దానికి ఒక ప్రతిదానికి ఒక ఒథెంటిసిటీ ఉంటుంది కదా, అలా ఎటువంటి ఒక సాక్ష్యాలు కానీ అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ ఒక రాసుకుంటూ వెళ్ళిపోయాడంతే. ఇప్పుడు నేను చెప్పేది కూడాను రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూ ఏజ్ అనేటటువంటి ఒక పుస్తకం, దాంట్లో ఉన్నటువంటి విషయాలే. అది కరెక్టా తప్ప అనేది నేను అసలు ఎండోర్స్ చేయట్లేదు, నా వ్యూస్ కూడా కాదు. ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి సంబంధించి ఆ పుస్తకంలో తను రాసిన విషయాలే కాబట్టి దానికి తనే తప్ప ఇంకెవరు, తను కానీ లేకపోతే ఇందిరాగాంధీ కానీ చెప్పగలగాలి, ఆవిడ లేరు కాబట్టి ఇంకా తనే. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది చాప్టర్లో ఐ హ్యాడ్ ఫాలన్ డీప్లీ ఇన్ లవ్ విత్ హర్ అని రాసుకున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది సెలబ్రిటీస్ ఆర్ ఏదైనా ఒక కొంచెం పెద్దవాళ్ళు, పెద్ద అంటే పేర్లు ఉన్న వాళ్ళని, అంటే ఆఫ్కోర్స్ సెక్రటరీ అయి ఉండొచ్చు, బట్ ఆ ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి అంతలాగా ధైర్యం అసలు ఎలా చేయగలిగాడు, అలా రాసే ధైర్యం అనేది తెలియదు. మై డేస్ విత్ నెహ్రూ అని ఒకటి రాశాడు, తర్వాత రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూ ఏజ్ ఒకటి రాశాడు, రెండు పుస్తకాలు రాశాడు. 1981లోనే చనిపోయాడు, కానీ అప్పటి వరకు అంటే తను నెహ్రూకి సెక్రటరీయే, తర్వాత ఇందిరాగాంధీకి సెక్రటరీయే, ప్రైవేట్ సెక్రటరీ. అయితే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన, సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినటువంటి తను వీళ్ళకి సెక్రటరీగా వచ్చిన తర్వాత, నేను అసలు ఇంకా ఎటువంటి రిలీజియస్ దీంట్లోకి లేను, నేను ఒక ఏమంటారు అసలు ఎటువంటి ప్రార్థనలు కావచ్చు లేకపోతే పూజలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, అసలు నేను భగవంతుడి మీద దృష్టి పెట్టేంత టైం కూడా నాకు లేకపోయింది అని రాసుకున్నాను. నాకు అసలు అంటే చూడండి, ఇప్పటి వరకు నేను ఆ చక్కగా ఒక ఫ్రీ ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇందులో ఇతను రాసిన విషయాలు చదివిన తర్వాత మటుకు అసలు ఎట్లా దాన్ని ప్రజెంట్ చేయాలనేది నాకు ఫస్ట్ టైం ఒక రకమైనటువంటి హెజిటేషన్ వచ్చింది. అలా ఉంది ఆ పుస్తకం. తను ఈ జనతా అలయన్స్ యూనియన్ గవర్నమెంట్ నుంచి ఇందిరాగాంధీని ఎలా ఊస్ట్ చేశారు అనే విషయం నుంచి మొదలు పెడితే మొత్తం అన్నిటి గురించి బ్రీఫ్ స్పాన్ మొత్తం అంతా రాశాడు. దాంట్లో ఆ బుక్లో మొత్తం 49 చాప్టర్స్ ఉన్నాయి. అందులో కొన్ని నెహ్రూ వర్క్ మీద, కొన్ని తన పర్సనల్ లైఫ్ మీద, అండ్ కొన్ని ఇందిరాగాంధీ పర్సనల్ లైఫ్ మీద, అవన్నీ కూడాను రాశాడు. అందులో ఉన్న డీటెయిల్స్ మటుకు చాలా హేజీగా ఉన్నాయి, స్లీజీ నెరేటివ్స్, తర్వాత చాలా అసలు ఒక రకం కాదు. 29th చాప్టర్ని షీ అనే పేరుతోటి బ్లాంక్గా అన్న ఒక కొన్ని కంటెంట్స్ అయితే అసలు అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ఫార్మర్ చీఫ్ టీవీ రాజేశ్వర్ అని ఆయన అయితే అసలు ఇవన్నీ తప్పు, అసలు ఇది కరెక్ట్ కాదని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు ఇద్దరూ లేరు కాబట్టి ఎవరిని అడగడానికి కూడా లేదు, అసలు అయినా అడగాల్సిన అవసరమూ లేదు, అది వేరే విషయం, ఎవరి ఇది వాళ్ళది కానీ. అంటే అంత భయంకరంగా రాశాడనే విషయం గురించి నేను చెప్తున్నాను. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి ఎన్నో బ్లేమ్స్, ఎన్నో ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీకి వచ్చి స్ట్రీమ్ లైన్ అవుతుంది అనుకున్నది సోనియాగాంధీ వచ్చిన తర్వాత. సోనియాగాంధీ ఏమో పదవి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ని పెట్టి తను మాత్రం ఆడించింది అని అంటారు, అంటే ఒక పప్పెట్లాగా. ఆ తర్వాత ఏంటి, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఓకే ఇంకా మనము రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నారు. మనోడు తెలుసు కదా చాలా అసలు వేటి మీద కరెక్ట్గా పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడేస్తాడు. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు. అంటే తాత్కాలిక హెడ్గా, చీఫ్గా మళ్ళీ సోనియాగాంధీ లాస్ట్ ఇయర్ అంతా ఉన్నది కాబట్టి ఈసారి కనీసం ఈసారి రాహుల్ గాంధీయా లేకపోతే బయట నుంచి ఇంకెవరన్నా, ఎందుకంటే అదర్ దాన్ గాంధీ ఫ్యామిలీ ఇంకెవరిని అసలు ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి, ఇప్పటికైనా కొంచెం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఎవరినన్నా పెడతారేమో అన్న ఆశ కొంతమందిలో ఉండింది. అలా మొత్తానికి ఇప్పటికే అసలు అపోజిషన్ అంటూ ఒకటి ఉన్నదని అందరూ మర్చిపోయారు, ఎందుకంటే అసలు నో ఎగ్జిస్టెన్స్ అట్ ఆల్. మరి అలాంటిది ఇప్పుడు మరి ఎవరన్నా దానికి కొత్త రక్తాన్ని నింపి పునరుజ్జీవితం ఇస్తారా ఇవ్వరా అనేది తెలియాలి, చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి ఇవాళ చిత్రం బళారవి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.